హరే కృష్ణ దండప్రణామాలు. అందరు భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 21వ అధ్యాయం 23వ శ్లోకం నుంచి తీసుకొని 32వ శ్లోకం వరకు చర్చించుకుంటాము. సో మనము ఇప్పటివరకు చూసింది ఏంటంటే, భగవంతుడు కర్దమముని యొక్క తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై దాని తర్వాత వెంటనే కర్దమముని ఆయనకు ప్రణామాలు అర్పించుకొని తన ప్రార్థనలు అర్పించుకొని గుణగానం చేసి తన ఇచ్ఛను కూడా వ్యక్తం చేస్తారు. దాని తర్వాత ఇప్పుడు భగవంతుడు ఆయనను ఎంతో ప్రేమపూర్వకమైన వీక్షిస్తూ చిరునవ్వుతో అమృత వచనాలు చేస్తారు. ఆ అమృత వచనాలనే ఈరోజు మనం విందామంట. వచసామృతేన భగవంతుడి అమృత వచనాల్ని మంగళాచరణ చేసుకొని, ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే. నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యశ్చ కృపాసింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 23వ శ్లోకం నుంచి చూద్దామంట. శ్రీ భగవానువాచ విదిత్వా తవ చైత్యం మే పురైవ సమయోజిత యదర్థం ఆత్మనియమైస్ త్వయా వాహం సమర్చిత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు స్వయంగా నీ మనసులో ఉన్న విషయం నాకు ముందే తెలుసు, ఆ విషయాన్ని గ్రహించి నీకోసం అనేసి నేను ఆల్రెడీ ఒక సరైన భార్యను మీకు సరిగ్గా నీ యొక్క మనసులో కోరుకున్న విధంగా దానికి అనుగుణంగా ఒక భార్యను నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాను. ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు నా మనసులో ఆ కోరికతో ఎంతో కఠోరమైన తపస్సుతో నన్ను ఆరాధించి నన్ను మెప్పించావు. సో ఇది నేను ఎప్పుడో నీకోసం అనేసి అరేంజ్మెంట్ చేసేసాను. భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు, కనుక మనం ఏమి ఆలోచిస్తున్నామనే విషయం భగవంతుడికి తెలుసు. అవునా? మనం అయినా కానీ మనం ప్రార్థన చేసుకోవాలి, మనం ప్రార్థన చేసుకుంటాము, కానీ భగవంతుడికి మనం అన్నీ తెలుసు, మనం ప్రార్థన చేసుకున్నా చేసుకోకున్నా కానీ. సో భగవంతుడు ఎప్పుడైనా ఒక నిజాయితీ భక్తుణ్ణి ఎప్పుడు నిరుత్సాహపరచరు అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఇక్కడ. ఆయనకి ఏమి ఒక నిజాయితీ భక్తుడు ఏది అడిగితే భగవంతుడు అతనికి ఆ కోరిక తీర్చేస్తారు. అందుకని శుద్ధ భక్తులు ఏవైతే భగవంతుడిని కోరుకుంటారో భగవంతుడు వాళ్ళ కోరికలు తీర్చేస్తారన్నమాట. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు శుద్ధ భక్తుల్ని, నిజాయితీ భక్తుల్ని ఎప్పుడు కూడా నిరుత్సాహపరచరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా సరైన కోరికలే కోరుకుంటారు, అవునా? అందుకే వాళ్ళు నిజాయితీ భక్తులు లేకపోతే శుద్ధ భక్తులు. ఎవరైనా సరే, ఏ భక్తులైనా సరే, ఏవైనా భగవంతుని, విష్ణువుని, కృష్ణుణ్ణి కోరుకున్నారంటే, ఒకవేళ అది వారి భక్తిని పతనం చేయకుండా ఉంటే, ఆ వాళ్ళ భక్తి మార్గానికి అనుకూలంగా ఉంటే, తప్పకుండా భగవంతుడు వారి కోరికను తీరుస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అదే ఇక్కడ భగవంతుడు స్వయంగా ఆయన కూడా చెప్తాడు ఏమని, నవై జాతు మృషైవ స్యాత్ ప్రజాధ్యక్ష్యామదర్హనం భవద్విదేశు అతితరం అతితరాం మయి సంగ్రభీతాత్మనాం. నా ప్రియమైన ఋషి, అన్ని జీవాత్మలకు నువ్వు కూడా ఒక అధిపతివి. ఎవరైతే నన్ను ఇలా ఎంతో భక్తితో నన్ను ఆరాధిస్తారో, నాకు సేవ చేస్తారో, ముఖ్యంగా నీలాంటి వ్యక్తులు, అన్నీ వదిలేసి నన్నే ఆరాధించావు ఇన్ని సంవత్సరాలు, కనుక నువ్వు నిరుత్సాహపడే ప్రసక్తే లేదు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. సో భగవంతుడిని ఆరాధించుకోవడానికి ముఖ్యంగా రెండు రకాల భక్తులు వెళ్తారు భగవంతుడి దగ్గర, ఒకరు సకామ, ఒకరు అకామ. సకామ అంటే ఏదో కోరుకుంటూ ఆశిస్తూ భగవంతుడిని భగవంతుడి దగ్గరికి వెళ్తారు. ఇంకొకరు అకామ అంటే వారికి వాళ్ళ నిజంగా వాళ్ళ కోసం ఏ కోరికలు లేవు, భగవంతుడిని సంతృప్తి చెంది భగవంతుడికి సేవ చేయడంలో వాళ్ళకి ఆనందం. సో భగవంతుడిని ఆ విధంగా వాళ్ళు ఆరాధించుకుంటారు, సేవ చేసుకుంటారు. సకామ భక్తులు ఏంటంటే నాలుగు విధాలుగా ఉంటారు అందులో అని భగవద్గీతలు కూడా ఇచ్చారు. ఆర్తో అర్థార్థి జ్ఞానీచ భరతరిషభ, సారీ, ఆర్తో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానీచ భరతరిషభ. కృష్ణుడు అర్జును చెప్తాడు, ఆర్తో అంటే ఎంతో కష్ట సమయంలో ఉన్నప్పుడు, ఏదో రకమైన కష్టంలో, సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఆ వ్యక్తి భగవంతుడి దగ్గరకు వస్తాడు, భగవంతుడిని తన సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడేందుకు కోరుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, భగవంతుడిని ఆరాధిస్తాడు. ఇది ఫస్ట్ కేటగిరీ. ఇంకో కేటగిరీ అర్థ అంటే డబ్బుని ఆశించి, ఏదో భౌతిక లాభాలను ఆశించి భగవంతుడి దగ్గరకు వస్తారు, ఆరాధించుకుంటారు, కోరికలు వాళ్ళకి ఏవో భౌతిక కోరికల్ని తీర్చుకోవడానికి ఆరాధిస్తారు భగవంతుడిని. సెకండ్ కేటగిరీ జిజ్ఞాసు అంటే అసలు ఏదో కొత్త విషయాలు భగవంతుడి గురించి, ఇలా ఎన్నో శాస్త్రాల గురించి కానీ ఏవైనా, జిజ్ఞాసు అంటే ఉత్సుకత అన్నమాట, కొత్త విషయం తెలుసుకోవాలనే ఉత్సుకత వచ్చి భగవంతుడిని ఆరాధించుకుంటారు, కోరుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. ఇంకొకటి జ్ఞాని అంటే వాళ్ళు ఎంతో భగవంతుడి గురించి జ్ఞానం పెంపొందించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి వాళ్ళ బుద్ధితో, తెలివితో, తెలివితేటలతో పరిశోధించి అలా భగవంతుడిని అర్థం చేసుకోవడానికి వస్తారు భగవంతుడి దగ్గరికి. సో ఈ విధంగా నాలుగు రకాల వ్యక్తులు నాలుగు రకాల కోరికలతో, ఇచ్చలతో వస్తారు, భగవంతుని ఆరాధించుకుంటారు. సో వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఎప్పుడు నిరుత్సాహపరచరు, వారు దేనికోసం వస్తున్నారు, వారికి భగవంతుడు వారి కోరికలను నెరవేరుస్తారన్నమాట. సో అందుకనే ఇక్కడ భగవంతుడు అంటున్నారు, నువ్వు నిరుత్సాహపడే ప్రసక్తే లేదు, ప్రశ్నే లేదు. ఎందుకంటే నువ్వెంతో ఆదరపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, ఎంతో భక్తి శ్రద్ధతో నన్ను ఇన్ని రోజులు ఆరాధించుకున్నావు.
ప్రజాపతి సుత సమ్రాన్ మనుర్విఖ్యాత మంగళ బ్రహ్మావర్తం యో దివసన్ శాస్తి సప్తార్ణవాం మహీం.
ఎవరు సమ్రాన్ అంటే సమ్రాట్ మను, సమ్రాట్ మను ఎవరైనా ప్రజాపతి సుత, ప్రజాపతి బ్రహ్మ యొక్క సుతుడు, బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడైన స్వయంభూ మను, విఖ్యాత మంగళ, ఆయన ఎంతో విఖ్యాత చెందినవాడు. దేనికోసం, ఎందుకు అంత ఖ్యాతి ఆయనకంటే, మంగళ కార్యాలు చేస్తాడు, ధార్మిక కార్యాలు, ధర్మాన్ని, మంగళని పెంపొందించే కార్యాలు ఎన్నో చేయడానికి ఆయన ప్రసిద్ధుడు. అంతేకాదు బ్రహ్మావర్తం యో దివిసన్, బ్రహ్మావర్తంలో ఉంటాడు, అక్కడి నుంచి శాస్తి సప్తార్ణవం మహీం అంటే సప్త సముద్రాలతో ఉన్న ఈ పృథివిని శాసిస్తాడు, పరిపాలిస్తున్నాడు. ఆ సమ్రాట్ మను ఎవరైతే ఇక్కడ పరిపాలిస్తున్నారో ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పారు, మను గురించి నెక్స్ట్ శ్లోకంలో నీ దగ్గరకు వస్తారని చెప్తారు. సో ఇక్కడ మను గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు భగవంతుడు స్వయంగా. సో స్వయంభూ మను గురించి చెప్తున్నారు ఇక్కడ. సో స్వయంభూ మను ఆయన అక్కడ చెప్పినట్టు విధంగా బ్రహ్మావర్త అనే మరి ప్లేస్ ఎక్కడుంది అంటే, కొంతమంది అంటారు బ్రహ్మలోకంలో ఉందని, కొంతమంది అంటారు ఇక్కడే ఉంది మన భారతదేశంలోనే అని. సో ఎలాగైతే మనకి ఇప్పుడు బృందావనం కూడా ఉంది ఇక్కడ భారతదేశంలో, అలాగే గోలోక బృందావనం గోలోకంలో కూడా ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో. అలాగే ఎలాగైతే అయోధ్య కానీ, ద్వారక కానీ, మథుర కానీ ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి భారతదేశంలో. అలాగే ఆధ్యాత్మిక జగత్తంలో వైకుంఠ లోకాల్లో కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అలాగే సో ఇలా మను, ఇలాగే బ్రహ్మావర్తం కూడా మను వచ్చేసి ఆయన వరహ స్వామి సమయంలో ఆయన పరిపాలించారు పృథ్వీని అనే విషయం మనకు అర్థమవుతుంది. ముందు కూడా చూసాము, అదే చెప్తున్నారు ప్రభుపాద వారు ఇక్కడ. సో ఆయనకి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి అంటే, ఇక్కడ ఆయన గురుగానం చేస్తున్నా అంటే ఆయన అంత గొప్ప వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరికి రాబోతున్నాడు అంటే, ఇప్పుడు రాబోయే వ్యక్తి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. మను అంటే ఎంత గొప్ప వ్యక్తి, భగవంతుడు స్వయంగా గుణగానం చేస్తున్నారు. సచేహ విప్రరాజర్షిర్ మహిష్యాశత రూపయ ఆయాస్యతి దిద్రిక్షుస్త్వాం పరశ్వో ధర్మ కోవితః. ఎప్పుడొస్తాడు ఆయన? రేపు కాకుండా మరుసటి రోజు ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి ఆయన వస్తాడు. ఓ బ్రాహ్మణ, ఆ గొప్ప సామ్రాట్ చక్రవర్తి తన రాణి ఆయన శతరూపతో సహా నిన్ను చూడ్డానికి నీ యొక్క కుటీరానికి వస్తాడు. ఎందుకు? ఆత్మజామసితాపాంగీ వయశీల గుణాన్వితాం మృగయంతీం పతిం దాస్యత్యనురూపాయ తే ప్రభో. హే ప్రభు, భగవంతుడు అంటున్నారు ఇక్కడ కర్దమునికి, హే ప్రభు, ఆయనకి ఒక కూతురుంది, పుత్రి. ఆమెకి ఇప్పుడు వివాహం చేసుకునే వయస్సు ఆమె వచ్చింది. సో ఆమెకు, ఆమె ఒక గుణవతి శీలవతి, వయశీల గుణవిత గుణాన్వితం. సో ఆమె గుణవతి శీలవతి, అన్ని మంచి గుణాలు ఉన్నాయి, మంచి క్యారెక్టర్ ఉంది. సో ఆమె కోసం ఒక మంచి భర్తను వెతుకుతున్నారు. సో ఓ ప్రభు, మై డియర్ సార్, అందుకనే ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా మిమ్మల్ని అంటే నిన్ను చూడడానికి వస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఆమెకు సరిగా తగిన భర్తవు అని వారు అనుకొని నీ దగ్గరకు వస్తున్నారు వాళ్ళ కూతుర్ని మీకు భార్యగా ఇవ్వడానికి. సో ఇక్కడ మనకి కొన్ని విషయాలు ప్రభుపాల ద్వారా చెప్తారు. ఇక్కడ ఎలాగైతే కర్దమముని ఇంకా సారీ మను స్వయంభూమను ఇంకా శతరూప ఇద్దరు స్వయంగా వాళ్ళ కూతురు వివాహాని కోసమని ఒక మంచి భర్తను వెతకడానికి అనేసి మొత్తం ఎక్కడి నుంచో వాళ్ళు తిరిగి ఇక్కడ కర్దమూని యొక్క కుటీరానికి వస్తున్నారు. చూడండి, అంటే ఇది ఒక బాధ్యత, తల్లిదండ్రుల యొక్క బాధ్యత తన కూతురికి సరైన ఒక వరుణ్ణి, ఒక భర్తని చూస్ చేసుకోవడం, వెతకడం. ఎందుకంటే ఇది ఇంకా ప్రభుపాదులు ప్రత్యేకంగా చెప్తారు, అలా కాకుండా వాళ్ళ కూతుర్ని తల్లిదండ్రులు వాళ్ళ కూతుర్ని పుత్రిని నువ్వు వెళ్ళి చూసుకో అమ్మా, నీకు ఎవరితో కావాలంటే వాళ్ళతో వివాహం చేసుకో, పెళ్లి చేసుకో అని అలా గాలికి వదిలేయడం, బజార్లో వదిలేయడం సరికాదు. ఎందుకు అంటే ఒక స్త్రీకి, ఒక పుత్రికి, కుమార్తెకు ఒక వయసు వచ్చినప్పుడు, వివాహం చేసుకునే వయసు వచ్చినప్పుడు ఆమెకి ఇప్పుడు నాకు వివాహం చేసుకోవాలి, ఒక పతిని వెంటనే నాకు పొందాలనే ఆ ఉత్సుకతో ఆమె అంత అనుభవం లేదు జీవితం గురించి. సో కనుక ఆమె సరిగ్గా అంచనా వేయలేదు ఒక వ్యక్తి ఎటువంటి వాడు ఏందనేది, బయట నుంచి చూసి చెప్పలేము లోపల ఎలాంటి వాడు. అందుకే మనం చాలా కేసులు ఉంటాయి కదా, ఇవాళ రేపు వివాహం ముందు ఒకలాగా ఉంటారు అందరూ, అందరికన్నా ఇప్పుడు మామూలుగా అది లవ్ కానీ ఆ డేటింగ్ కానీ అందులో ఏమవుతుందంటే అందరూ ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ బాగా నటిస్తారన్నమాట, మేమే బెస్ట్ పర్సన్ అన్నట్టుగా, మేము చాలా మంచి వాళ్ళము, అన్ని మంచి లక్షణాలు ప్రదర్శిస్తారు, అన్ని గొప్ప లక్షణాలన్నీ ప్రదర్శిస్తారు, అంత ఫేక్ ఉంటుంది అలా చాలా మటుకు. సో వాళ్ళకి అర్థం కాదు, ఇద్దరు ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. సో మెప్పించుకోవడానికి. సో ఆ విధంగా చూస్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. తర్వాత సమస్యలు అన్నమాట, ఎందుకంటే అసలు రంగు బయటపడుతుంది కదా, అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. అందుకనే సో ఇలా అది సరైన పద్ధతి కాదు. సరైన పద్ధతి ఏంటంటే తల్లిదండ్రులకి, ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఆ జ్ఞానం ఉండాలి, ఆ విజ్ఞానం ఉండాలి, ఏ విధంగా ఒక మంచి వరుణ్ణి సెలెక్ట్ చేసుకోవడానికి క్రైటీరియా ఏంటి, శాస్త్రానుసారంగా జాతకాలు కుండలి ఇవన్నీ మ్యాచ్ చేయడానికి ముందు కూడా చర్చించుకున్నాం కొన్ని. సో ఈ విధంగా అన్ని చూసి తల్లిదండ్రులు ఒక బాధ్యత ఏంటంటే ఒక సరైన వరుణ్ణి చూస్ చేయడం. కొంతమంది ఎందుకు ప్రభుపాద గారు అక్కడ చూశారు, అమెరికాలో చూస్తున్నారు, ఇక్కడ కూడా ఇప్పుడు అలా జరుగుతుంది. చాలామంది ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ కూతురికి చెప్పేసాను, నువ్వు ఇష్టమా వచ్చిన వాడిని వెతుక్కొని పెళ్లి చేసుకోని, దాని ద్వారా మాకు ఈ బాధ్యత అనేది లేదు, మాకు ఫ్రీ అయిపోతాం మేము కూడా, ఇదంతా తలకనొప్పు మాకు ఎందుకు అని ఒక్కొక్కసారి అలా కూడా కొంతమంది అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు మీరు మోడర్న్, చాలా అడ్వాన్స్, మేము మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేస్తాం మా కూతురికి, ఎలా పడితే విచ్చలబడిగా ఎక్కడ పడితే ఎవరితో పడితే తిరుగుతారు, తర్వాత వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళే జీవిస్తారు. సో ఇక్కడ అందుకనే, ఎందుకంటే వాళ్ళకు కూడా విజ్ఞానం అనేది లేదు, సో చాలా విషయాలు చూడాల్సి ఉంటాయి. మామూలుగా ఇంకో దగ్గర కూడా ప్రభుపాల ద్వారా రాస్తారు, అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూడాలి. సో బేసికలీ ఏంటంటే గుణం, క్యారెక్టర్, చాలా విషయాలు చూసి అది తల్లిదండ్రుల యొక్క బాధ్యతతో వాళ్ళు చూస్ చేసుకోవాలి. పెళ్ళికి సంబంధం అనేది చూడాలి. అంతేకాని అలా మొత్తం కూతురికి వదిలేయకూడదు స్వతంత్రంగా, నువ్వు చూసుకో ఎవరినైనా అని. అది సరిపద్ధతి, సరైన పద్ధతి కాదు, వేదిక పద్ధతి కాదని చెప్తున్నారు. సమాహితం తే హృదయం యత్రేమాన్ పరివత్సరాన్ సాత్వాం బ్రహ్మన్ రిపవధూ కామం ఆశుభజిష్యతి. సో ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఓ ఋషి ముని, ఆమె నువ్వు ఎలాగైతే మనసులో కోరుకున్నావో, ఎలా ఉండాలి, ఏ లక్షణాలతో ఉండాలి, ఏ విధం ఏ టైపు ఉండాలి అని నువ్వు కోరుకున్నావో, ఆ స్త్రీ భార్య నీకు నీకు మనసుకు నచ్చిన లక్షణాలు, మనస్తత్వం అదే విధం దానికి సేమ్, అవన్నీ కూడా ఆమెలో ఉన్నాయి. అందుకనే ఆమె నిన్ను వివాహం చేసుకున్న తర్వాత నువ్వు సంతృప్తి చెందుతావు, నువ్వు మనసు నీది సంతృష్టి చెందుతుంది ఆమె వివాహం చేసుకొని, ఆమె యొక్క సేవ ద్వారా, నీ వల్ల నీకు చేసే సేవ ద్వారా. సో నీ యొక్క హృదయపూర్వకంగా ఆమె నీకు సేవ చేస్తుంది. సో అందుకనే భగవంతుడు ఇక్కడ స్వయంగా చెప్తాడు, భగవంతుడు స్వయంగా సెలెక్ట్ చేశారు కర్దమ్మునికి వైఫ్ని. సో ఇలా అంటే మంచి భార్య దొరకడం కూడా భగవంతుడి దానికి కూడా కృప కావాలి. ఇక్కడ కర్దమ్మునికి ఆ భగవంతుడి కృప లభించింది చాలా డైరెక్ట్గా. ఆయన సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా ఆయన సెలెక్ట్ చేసి అరేంజ్మెంట్ కూడా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ చెప్తారు, అది చెప్పేశారు కదా ఆల్రెడీ, డే ఆఫ్టర్ టుమారో రేపు కాకుండా ఎల్లుండి వచ్చేస్తారు. సో మీకు వివాహంకి పిల్లనివ్వడానికి, వాళ్ళ కూతుర్ని ఇవ్వడానికి. సో ఈ విధంగా భగవంతుడు ఇంకా చెప్పేస్తున్నారు, నువ్వు ఎలా మనసులో కోరుకున్నావు అలాంటి లక్షణాలతో ఉన్న వ్యక్తి ఆమె అని. భగవంతుడే చెప్పగలడు, ఎందుకంటే ఆయన పరమాత్ముడు కనుక ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు కనుక. ఇంకా ఎవరు అలా చెప్పలేరు సంపూర్ణంగా, భగవంతుడు మాత్రమే అంత శక్తి ఉంది. సో అందుకనే భగవంతుడికి మనము కోరుకోవాలి. ఒకవేళ ఇలాంటి కోరికైనా సరే, సరైన స్త్రీకి సరైన పత్ని దొరక, సారీ స్త్రీకి సరైన భర్త దొరకడానికి కానీ, ఒక వ్యక్తికి సరైన భార్య దొరకడానికైనా సరే, సరే ఇలాంటి భౌతిక కోరికలు ఉన్నా సరే, ఏదున్నా సరే భగవంతుడినే కోరుకోవాలి అనే విషయాన్ని ప్రభుపాద వారి యొక్క అధ్యయనంలో పదే పదే చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడికి సరిగ్గా తెలుసు మనకు ఏది మంచిది, మనకు ఏది సంతృప్తినిస్తుంది, మనకు మేలు జరుగుతుంది అనేది భగవంతుడి పైన మనం వదిలేసామనుకోండి, అప్పుడు ఇక్కడ చూసినట్టుగా చాయిస్ అనేది మనం భగవంతుడికి ఇచ్చేస్తే, అప్పుడు భగవంతుడు కరెక్ట్గా మన కోసం ఏది కావాలో చూస్ చేస్తారట. కర్దమ్ముని ఎప్పుడు ఊహించి కూడా ఉండరు, కర్దమ్ముని ఎప్పుడు కోరుకోలేదు, నాకు మొత్తం పృథ్వీని ఏలే సామ్రాట్ యొక్క కూతురు నాకు భార్యగా కావాలి అని ఏం కోరుకోలేదు ఆయన. అయినా కానీ ఇక్కడ భగవంతుడు చూసారా, కర్దమ్మునికి ఆయన కోరుకున్న ఊహించని అంత గొప్ప సంబంధాన్ని కుదిర్చారన్నమాట ఇక్కడ. సో అందుకనే మనం ఒకవేళ భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క చాయిస్, ఆయన యొక్క చాయిస్ పైన మనం నిర్భర మై ఉండామనుకోండి, ఆయన కృప ఆయన అని మనం ప్రార్థించుకొని భగవంతుడి పైన వదిలేస్తే, అప్పుడు భగవంతుడు మనకి ఇంకా బాగా మనం ఊహించే కన్నా దానికన్నా కూడా ఎంతో బాగా ఎక్కువగా మనకి అందిస్తారన్నమాట. సో ఇంకొక విషయం గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ కర్దమముని వచ్చేసి బ్రాహ్మణ, మరి మ్యారేజ్ సెట్టింగ్ చేసింది భగవంతుడు. చూడండి, కర్దమముని వచ్చేసి బ్రాహ్మణ, ఈ సామ్రాట్ శవభూమను అంటే క్షత్రియ స్వామి రాణి రాజు రాణి యొక్క పుత్రి. సో ఇప్పుడు అక్కడ ఆమె క్షత్రియ, ఈయన బ్రాహ్మణుడు, వాళ్ళిద్దరికి వివాహం భగవంతుడు సెట్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్, అంటే ఇటువంటి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ముందు కూడా జరిగేవి, ఇప్పుడు ఏదో కొత్త కాదు. ఇంకోటి ఏంటంటే, ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ఇది కొత్త ఇన్వెన్షను, ఇది వేదిక సంస్కృతిక మన వేదిక శాస్త్రానికి అనుగుణంగా లేదు, ఈ శాస్త్ర విరుద్ధమని. కానీ అలా ఏం కాదు, ఎన్నో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు మనం పురాణాల్లో శాస్త్రాల్లో చదువుకుంటాం, ఇందులో ఒకటి చెప్తున్నారు. సో ఇందులో ఒకటి ఇది. సో ఆ విధంగా జనరల్లీ ఏంటంటే మామూలుగా జరిగేది ఏంటంటే, ఇలా బ్రాహ్మణుడు ఒక క్షత్రియ స్త్రీని వివాహం చేసుకోవచ్చు సాధారణంగా, ఇది మామూలుగా అనుమతి ఉంది దీనికి. కానీ మామూలుగా క్షత్రియుడు బ్రాహ్మణ కుమార్తెను వివాహం చేసుకోకూడదు మామూలు సందర్భాల్లో. కానీ కొన్ని విశేష సందర్భాల్లో అక్కడ కూడా బ్రాహ్మణుడి యొక్క అనుమతి ద్వారా జరగవచ్చు. ఎలాగైతే మహారాజు యయాతికి శుక్రాచార్యుడు తన కుమార్తెను ఇచ్చాడనమాట వివాహం చేసుకోవడానికి. సో ఆయన గురువు బ్రాహ్మణుడు, సో ఆయన యొక్క ఆదేశం ఆజ్ఞ కోరిక మేరకు ఆయన యయాతి కూడా ఆ వివాహానికి అంగీకరించాడు, శుక్రాచార్య యొక్క కూతురుని వివాహం చేసుకున్నాడు. సో అంటే ఈ విధంగా ముఖ్యంగా ఏంటంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అనేది ముందు కూడా ఉండేది, అదేదో కొత్తది కాదు. కాకపోతే దానికి కూడా విధి విధానం ఉంది, దాని ప్రకారం జరిగేవి ముందు వేదిక సంస్కృతిలో సభ్యతలో ఇది కూడా ఉంది ఒక భాగంగా. ఆత్మృతం వీర్యం నవధ ప్రసవిష్యతి వీర్యే త్వదీయేర్షయ ఆధస్యంత్యంచ సాత్మన. ఇంకేం చెప్తున్నారంటే, నువ్వు ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆమె ద్వారా నువ్వు ఆమె గర్భం నుంచి 9 కుమార్తెలు నీకు జన్మిస్తారు. ఆ 9 కుమార్తెలు కూడా వేరువేరు ఋషిమునులను వివాహం చేసుకొని వారి ద్వారా ఎంతోమంది సంతానం ద్వారా ఈ ప్రజల సంతానం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కర్దమముని ప్రజాపతి కదా, సో ఆయన మాధ్యంగా సంతానం ప్రజలు ఉత్పన్నం అవ్వాలి. సో అలా ఎలా అవుతుంది ఫ్యూచర్లో కూడా అనే విషయాన్ని కూడా భగవంతుడు ఇక్కడ చెప్పేశాడు. సో ఇంకేం చెప్తున్నారు, ఇంకొక విషయం కూడా చెప్తారు. త్వం చ సమ్యగ్ అనుష్ఠాయ నిదేశం ఉషత్తమ మయి తీర్తి కృతాశేష క్రియార్తో మాము ప్రపత్సయే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఈ విధంగా నా యొక్క ఆదేశాలని మనస్ఫూర్తిగా నువ్వు నీ జీవితాంతం అంతా పాటిస్తావు, తద్వారా నువ్వు నీ కర్మఫలాలన్నీ కూడా నాకు త్యాగం చేసేసి నాకు అర్పించేసి తద్వారా నువ్వు నన్ను చేరుకుంటావు అనేసి ఇక్కడ భగవంతుడు కర్దమమునికి ముందే చెప్పేశారు. అంటే ఆయన ఫ్యూచర్ భవిష్యత్ అంతా కూడా ముందే చెప్పేశారు. ఇక్కడ ముఖ్యమైన శబ్దం ఏంటంటే, తీర్థి కృత శేష క్రియార్థో మాం ప్రపత్స్యతే. సో నన్ను చేరుకుంటావు మాం ప్రపత్స్యసే, కానీ దానికన్నా ముందు నువ్వేం చేస్తావు, అనుష్ఠాయ నిదేశం, నా ఆదేశాలన్నీ కూడా నువ్వు అనుసరిస్తావు. అంతేకాకుండా ఈ విధంగా నా ఆదేశాలను అనుసరించి నీ కర్మఫలాలను నాకు అర్పించడం వల్ల నువ్వు సంపూర్ణంగా శుద్ధమైపోతుంది నీ హృదయం. ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్, ఫిలాసఫీ, కాన్సెప్ట్, తత్వం అర్థం చేసుకోవడానికి. ఇది చాలామందికి ఇది అర్థం కాదు. తీర్థికృత హ్యావింగ్ రిజైన్డ్, ఇలా నువ్వు ఇంక దీని తర్వాత అశేష అన్ని తీర్థికృత శేష అంటే అన్ని కార్యాలని కూడా నువ్వు సమాప్తం చేసుకున్న తర్వాత, క్రియార్థో నీ క్రియల వల్ల నువ్వు చేసిన కార్యాల వల్ల ఫలం అర్థం, ఏ అర్థం అయితే నీకు లభించిందో ఫలాలు, అంటే ఏదైతే ధనం కానీ ఫలాలు లభించావు అన్నీ కూడా నువ్వు నాకు సమర్పించుకున్న తర్వాత నన్ను చేరుకుంటాను. సో ఇది ఒక పద్ధతి అన్నమాట. సో మామూలుగా తీర్థి అంటే తీర్థస్థలంలో, మామూలుగా ఒక తీర్థస్థలానికి పుణ్యస్థలానికి దర్శించినప్పుడు అక్కడ దానం అనేది చేయాలి. అక్కడ దానం చేయడం ద్వారా మన మనస్సు శుద్ధమవుతుంది. ఇంకొకటి మన కర్మ ఫలాలు కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే మనము ముఖ్యంగా ఈ సిస్టమ్ ఏంటంటే లాజిక్ చాలా సింపుల్. మీకు చెప్పడానికి ఒక వ్యక్తి బాగా ఎవరైతే ముఖ్యంగా గృహస్థ ఆశ్రమంలో ఉంటారో, బయట పనిచేస్తున్నారు, సంసార జీవితంలో ఉంటున్నారు, ఇంకా ఒక సాధారణ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బయట జీవిస్తున్నారు, వారు వారికి రెండింటి పట్ల బాగా ఆసక్తి ఉంటుంది. ఒకటి వారి పరివారం, వారి యొక్క భార్య పిల్లల పట్ల, ఇంకొకటి వారిని పట్ల ఆసక్తి ఉండే వారిని పెంచి పోషించడానికి ఆయన ఎంతో కష్టపడి ఎంతో ధనరాశిని ఏకత్రితం కూడా చేసుకుంటారు, అవునా, ఎంతో డబ్బు సంపాదిస్తారు, ఎంతో కష్టపడతారు, ఈ డబ్బు పట్ల కూడా వారికి ఎంతో ఆసక్తి ఉంటుందన్నమాట. సో ఈ ఆసక్తుల వలన ఏమవుతుందంటే దాని పట్ల ఉన్న ఆసక్తి, దాని ద్వారా దాని కారణంగా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ సంపత్తి, వాళ్ళ ధనం, వాళ్ళ ఫలాల పట్ల ఉన్న ఆసక్తి, దాని ఏం ఆసక్తి అంటే దాన్ని భోగించాలనే ఆసక్తి, దాన్ని ఇంకా పెంపొందించుకోవాలనే ఆసక్తి, దాన్ని కాపాడుకునే ఆసక్తి, ఇవన్నిటి ద్వారా వాళ్ళు మళ్ళీ ఆ కర్మ ఫలాల ఆసక్తి ద్వారా ఉన్న ఆసక్తి ద్వారానే వాళ్ళు మళ్ళీ జన్మ అనేది ఎత్తాల్సి వస్తుంది. సో ఆ కర్మాన్ని మొత్తం జీరో చేసేసేయాలి. సో అందుకనే ప్రభుపాద్ వారు ఈ యొక్క ఈ శ్లోకం యొక్క తాత్పర్యంలో, ఇంకా వచ్చే శ్లోక తాత్పర్యంలో ఈ విషయాల గురించి వర్ణిస్తారు. సో ఆ విషయాలు ఇక్కడ రెండు శ్లోకాల తాత్పర్యంలో విషయాలు కలిపి నేను ఇక్కడే చెప్పేస్తున్నాను, తర్వాత మనం శ్లోకం కూడా చూద్దామంట. సో అందుకనే ఇక్కడ ప్రభుపాద వారు అనేది ఏంటంటే, ఇన్ ఆర్డర్ టు శాంక్టిఫై యువర్ యాక్టివిటీస్, ఏవైతే మీ యొక్క కార్యాలని శుద్ధపరచుకోవాలంటే ఆ ఫలాల్ని, ఏవైతే రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్స్, ఏవైతే ఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు అర్పించు అవునా. అందుకే భగవంతుడు అంటాడు, నువ్వు ఏది తిన్నా, ఏ కార్యం చేసినా, నువ్వు ఏం సంపాదించినా, ఏ యజ్ఞం చేసినా అన్నీ కూడా నాకే అర్పించు, తద్వారా నువ్వు ఆ కర్మ బంధనం నుంచి ముక్తుడవుతావు, నువ్వు శుద్ధమవుతావు. సో ఈ విషయం అనమాట. అందుకే ఏది చేసినా భగవంతుడి కోసమే చేయాలి. ముఖ్యమైన విషయం పాయింట్ ఏంటంటే అన్నీ మేము భగవంతుడి కోసమే చేయాలి, భగవంతుడి సంతృష్టి కోసమే. ఏవైనా సరే, అది ఫ్యామిలీ కార్యాలైనా సరే, సొసైటీకైనా, దేశానికైనా, మానవత్వానికైనా, అన్నీ కూడా కృష్ణ చైతన్యంతో భగవంతుడి సంతృష్టి కోసమే చేయాలి అని అలా అనమాట. అంటే మనం ఫ్యామిలీని ఎందుకు మనము పెంచి పోషించి అన్నీ చూస్తున్నామంటే ఇవన్నీ కూడా కృష్ణ భావనామృతంలో వాళ్ళని కూడా ఒక భక్తులుగా తయారు చేయాలి, వాళ్ళని కూడా భక్తి మార్గంలోంచి భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి అది బాధ్యత, మన బాధ్యత అని ఆ విధంగా అది కూడా కృష్ణ. అలాగే సమాజానికి కూడా మనము సేవ ఎలా చేస్తాం, కృష్ణ భావనామృతాన్ని పంచి. దేశానికి ఎలా సేవ చేస్తాం, దేశంలో అంతా కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేసి. అలాగే మానవత్వానికి ఎలా సేవ చేస్తాం, మానవత్వానికి అంతా కూడా కృష్ణ భావనత కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసి. సో ఈ విధంగా ఏం కార్యం చేసినా భగవంతుడికి అర్పణ చేయాలి అనేది పాయింట్ ఇక్కడ, తద్వారా మనం శుద్ధమవుతాం. సో ఇక్కడ అదే ఇంకా చెప్తున్నారనమాట నెక్స్ట్ శ్లోకంలో కూడా, తద్వారా నువ్వు ఈ విధంగా కృత్వా దయాంచ దీవేషు దత్వాచాభ్యాం ఆత్మవాన్ మయ్యాత్మానం సహ జగత్ ద్రక్ష్యస్యాత్మని చాపి మాం. ఏం చెప్తున్నారంటే, నువ్వు విధంగా అందరి జీవాత్మల పట్ల దయను చూపిస్తావు, దాని తర్వాత నెక్స్ట్ నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొంది నిన్ను నువ్వు అర్థం చేసుకొని దాని తర్వాత నువ్వు అందరికీ అభయాన్ని కూడా ప్రసాదిస్తావు. ఆ సమయంలో నువ్వు మొత్తం ప్రకృతిలో, విశ్వంలో నన్ను చూస్తావు, అలాగే నీలో కూడా నన్ను చూస్తావు, నన్ను కూడా నీలో చూస్తావు. సో ఇదేంటంటే ముఖ్యంగా రెండు విషయాలు చెప్తున్నారు ఇక్కడ. దానికన్నా ముందు ప్రభుపాద వారు ఇక్కడ మూడు రకాల డివోటీస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ డివోటీ అని చెప్తారు. ఈ వర్ణన ఇక్కడ చెప్పేది కూడా ఒకసారి భాగవతంలో ఇంకో చోటు వస్తుంది చాలా తర్వాత, కానీ ఇప్పుడు మనకు ప్రభుపాద పరపట్లు ఇచ్చారు కనుక ఈ ముఖ్యమైన పాయింట్ కనుక మనం చర్చించుకుందాం. కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళు మందిరానికి వెళ్తారు, మందిరానికి వెళ్ళి అక్కడ భగవంతుడిని బాగా భక్తితో ఆరాధించుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, దర్శించుకుంటారు, అంత బాగానే ఉంటుంది అక్కడి వరకు. కానీ అక్కడ ఉన్న భక్తులని, భక్తులతో సాంగత్యం చేయరు, అక్కడ భక్తుల నుంచి వాళ్ళు ఏమి వినరు, ఆ భక్తుల్ని గౌరవించరు, ఆ భక్తుల్ని లెక్కే చేయరు, ఆ భక్తులతో సంబంధమే లేదు వాళ్ళకి. ఇంకా బయట వాళ్ళకి కూడా, బయట వాళ్ళ పైన కూడా ఏమి దయ చూపించడం కానీ, వాళ్ళ పట్ల కూడా అనుకూలంగా వ్యవహరించడం అనేది ఉండదు. వాళ్ళకేంటంటే నేను భక్తుణ్ణి. ఒకసారి అలాంటి వారు భావనతో ఉన్నవారు చూస్తారు మీరు మందిరాల్లో, అందరినీ తోసేసి కూడా ముందుకు వెళ్ళేసి అలా జరిపేసి తోసేసి పడేసి పట్టించుకోరనమాట. అంటే వేరే వాళ్ళు ఎవరికి భక్తి లేదు, ఎవరికి ఇంకా భగవంతుడి దర్శనం చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, ఈయనకు ఒక్కడికే ఉందన్నమాట. సో వాళ్ళందరినీ తోసేసి కూడా అలా ప్రసాదం లైన్లో కానీ, భగవంతుడి దర్శనం లైన్లో కానీ చేస్తూ ఉంటారనమాట. వేరే భక్తుల్ని లెక్క చేయరనమాట, లేకపోతే అలా దౌర్జన్యంగా కూడా చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. ఎందుకంటే నాకు భగవంతుడు దర్శనం చేసుకోవాలి, నాకు భగవంతుడు ప్రసాదం కావాలి, నేను నాకు చాలా భక్తి ఉంది, ఆ విధంగా ప్రదర్శిస్తూ ఉంటారు అన్నమాట. సో ఇటువంటి వారు కూడా ఇంకా ఒకసారి ప్రభుపాల్ వారు ఒక లైఫ్ మెంబర్ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట, అంటే లైఫ్ ప్యాటర్న్ వాళ్ళ ఇంటికి వెళ్తే దాని తర్వాత అక్కడ ఉన్న సర్వెంట్కి చెప్తారు, మీ యజమానికి చెప్పండి ఇలా ఈ భక్తివేదాంత స్వామి వచ్చారు అని. ఆయన సర్వెంట్ లోపలికి వెళ్ళేసి తిరిగి వస్తారు. తిరిగి వచ్చి, అమ్మా యజమాని ఇప్పుడు భగవంతుడికి పూజ చేసుకుంటున్నారు, సో ఇప్పుడు కుదరదు కలవడం, మీరు కొద్దిసేపు వెయిట్ చేయాల్సిందే, వెయిట్ చేయండి అని చెప్పేస్తారు. సో అలా ఇప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, చూడండి ఆయన భగవంతుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఇప్పుడు ఆయన గురువుని ఇక్కడ నేను వచ్చాను వాళ్ళ ఇంటికి, సో ఆయన భక్తుల్ని భగవంతుడు ఒక శుద్ధ భక్తుల్ని లెక్క చేయట్లేదు, ఆయన అనుకుంటున్నాడు నా భక్తే ముఖ్యం, నా భగవంతుడికి ఆరాధనే ముఖ్యం అని మనం చూడట్లేదు, ఆయన బిజీగా ఉన్నాని చెప్పేస్తున్నాడు. సో ఆ విధంగా, సో ఇతను ఏంటంటే కనిష్ట భక్తుడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది అని ప్రభుపాల్ వారు అంటారు. సో మెయిన్లీ ఏంటంటే వాళ్ళు భగవంతుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, భక్తులకు ప్రాధాన్యత ఇవ్వరు. కానీ భగవంతుడు స్వయంగా చెప్తాడు, నాకన్నా నా భక్తుల్ని ఆరాధించారనుకోండి నేను ఇంకా ఎక్కువ సంతృప్తి చెందుతాననేసి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. అందుకనే భక్తుల్ని కూడా ఇప్పుడు పొద్దున ప్రభుపాల గురు పూజ కూడా చేస్తాం. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన భగవంతుడని కాదు, కానీ భగవంతుడు యొక్క ప్రతినిధి, ఇంకా భగవంతుడికి ఎంతో ప్రియం. సో భగవంతుడు చెప్తాడు, నాకన్నా నా భక్తులు మీరు ఆరాధిస్తే నేను ఇంకా ఎక్కువ సంతృప్తి చెందుతానని. ఎందుకంటే భగవంతుడికి ఎంతో ప్రియం భక్తులు, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో కనిష్ట భక్తులకు ఆ విషయం తెలియదు అనమాట, వాళ్ళు అనుకుంటారు భక్తుల్ని లెక్క చేయరన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అది వాళ్ళని ఏమంటారంటే థర్డ్ క్లాస్ డివోటీ ప్రభుపాది ఇక్కడ రాశారు. ఇంకొకటి ఏంటంటే సెకండ్ క్లాస్ డివోటీ అంటే వాళ్ళు ఏంటంటే భక్తులతో మిత్రత్వంగా ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారు, వాళ్ళ సాంగత్యాన్ని కోరుకుంటారు. అలాగే సామాన్య ప్రజలు, అజ్ఞానంలో ఉన్న ప్రజలకి వారు కృష్ణ చైతన్యాన్ని, మన విజ్ఞానాన్ని, భక్తి యోగను, శిక్షణలను వాళ్ళకి అందజేస్తారు. ఈ విధంగా వాళ్ళు దయ చూపిస్తారు, ప్రచారం చేస్తారు వాళ్ళకి. ఇంకొకటి ఎవరైతే ఆసురిక ప్రవృత్తి వాళ్ళు, ఎవరైతే భగవంతుడిని ద్వేషించే వాళ్ళు, నాస్తికులు, వాళ్ళ నుంచి దూరంగానే ఉంటారు అన్నమాట. ఇది సెకండ్ క్లాస్ డివోటీ. ఈ విధంగా భేదన చేసి చూస్తారన్నమాట. ఇంకా ఫస్ట్ క్లాస్ డివోటీ ఏంటంటే వాళ్ళు ఇంకా ఎవరి పట్ల భేదభావం చూపించరు, అందరిలో ఆత్మను, భగవంతుని యొక్క పరమాత్మను దర్శనం చేసుకుంటారు. ఇంకా వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు అందరికీ అభయాన్ని కూడా ప్రసాదించగలరు. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో భయపడే అవసరం లేదు, మనం అందరం కూడా కృష్ణ భావనామృతంలో జీవిస్తే ఈ భౌతిక మాయా మోహిత జగతం నుంచి మనం బయటపడవచ్చు అని వాళ్ళ ఆ చేతనతో అందరినీ కూడా చూస్తారు. అది ఫస్ట్ క్లాస్ డివోటీ. సో కర్దమముని ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ముందు గృహస్థ జీవితంలో ఇలా దయ చూపిస్తావు అందరి పట్ల, ఎలా అందరికి ప్రచారం చేసి. సో గృహస్థ జీవితంలో దాని తర్వాత ఎంతో ఉదార హృదయంతో, అంటే దయ చూపించిన తర్వాత గృహస్థులకి, గృహస్థ జీవితంలో తర్వాత నువ్వు సన్యాసం తీసుకుంటావు, అప్పుడు అందరికి అభయం ప్రసాదిస్తావు. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే భగవంతుడి భక్తులుగా మారిపోతారో, తర్వాత ఎవరైతే ఇలా సన్యాసం తీసుకుంటారో, లేకుంటే సంపూర్ణంగా భగవద్ భక్తిలో మునిగిపోతారో, వారికి ఇంకా అసలు భయం అనేదే ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భగవంతుడు నన్ను రక్షిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారం, ఇక్కడ చెప్పరుగా భగవంతుడు నీకు ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. సో ఆత్మసాక్షాత్కారం అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది, నేను ఆత్మ శరీరం కాదు అని, నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు, ఎందుకంటే ఆత్మ ఎప్పుడు నశించిపోదు అనే విషయాన్ని వాళ్ళు రియలైజ్ అవుతారు. అది ఇప్పుడు మనము ఫస్ట్ నుంచి ఇస్కాన్లో చదివేస్తాం, ఫస్ట్ రోజు నుంచి మనకు నేర్పించేస్తారు మనం ఆత్మ శరీరం కాదు అని. మనం అనుకుంటాం మనకు తెలుసు అని, కానీ మనకేంటంటే అది ఒక థియరిటికల్ నాలెడ్జ్ అనమాట. అంటే జస్ట్ ఆ జ్ఞానం ఉంది అంతే, కానీ అది ఇంకా విజ్ఞానంగా మారలేదు, ఒక రియలైజేషన్గా మారలేదు, సాక్షాత్కారం అవ్వలేదు ఆ జ్ఞానం. లేకపోతే మనం ఇలా భయపడము ప్రతి చిన్నదానికి, భౌతికంగా, భౌతిక విషయాలకి. ఎందుకంటే ఎవరైతే ఆత్మసాక్షాత్కారం అయిపోయిందో, ఎవరైతే భగవద్ చింతనలో ఉన్నారో, వాళ్ళకి భయపడే అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు కోల్పోయేది ఏం లేదు, శరీరం ఎలాగో ఒకరోజు నశించిపోతుంది. భక్తి చేసుకుంటున్నాం కనుక శరీరం నశించిపోయినప్పుడు అది ఎప్పుడు మృత్యు వచ్చినా సరే భగవద్దామని వెళ్ళిపోతాం మనం, ఎందుకంటే వాళ్ళు భగవత్ చింతనలో ఉన్నారు కనుక. సో వాళ్ళకి భయపడే అవసరం లేదు, భగవంతుడు రక్షిస్తాడు మనని. ఏం రక్షిస్తాడంటే, ఏం రక్షిస్తాడు, మన భక్తిని రక్షిస్తాడు, మన శరీరాన్ని కాదు. కొన్ని సందర్భాల్లో భగవంతుడు శరీరాన్ని కూడా రక్షిస్తారు, కానీ ముఖ్యంగా ఏంటంటే తప్పకుండా రక్షించేది మన భక్తిని. అందుకని మన భక్తి ఎప్పుడు నశించిపోతుంది. సో అందుకనే ఈ విధంగా మనము అభయాన్ని పొందవచ్చు అన్నమాట, సరైన ఆత్మసాక్షాత్కారం లభిస్తే. సో ఆత్మసాక్షాత్కారం అంటే మనం అభయంగా మారిపోతాం. అలా ఇంకొకరికి కూడా మనం ఆ స్థాయికి వచ్చినప్పుడు ఇంకొకరికి అభయాన్ని కూడా ప్రసాదించవచ్చు. ఇది సన్యాసి యొక్క అత్యుత్తమైన కార్యం అన్నమాట. అందుకోసం అనేసి ఇలా అభయాన్ని ప్రసాదించడం కోసమనే ఆయన ప్రతి ఇంటింటికి, ప్రతి గ్రామానికి, ప్రతి దేశానికి అన్ని చోట్ల ప్రచారం చేసి గృహస్థులు ఇంటికి వెళ్ళి మరి గృహస్థులకు ప్రచారం ఎందుకు చేస్తారంటే, తద్వారా వాళ్ళకి అలా కృష్ణ భావన అమృతాన్ని పంచి వాళ్ళకి అభయాన్ని ప్రసాదించడానికి, తద్వారా వాళ్ళకి అర్థం చేయించడానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు, అన్నీ భగవంతుడికి అర్పించి భగవంతుడి సేవకి చేసుకొని భగవంతుడు భక్తి చేసుకొని అలాగే మీకు వీలైనంత మటుకు మీరు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా ప్రచారం చేసి తద్వారా మీరు భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అనే దానికి ప్రచారం చేయడానికే ఆయన తిరుగుతూ ఉంటాడు సన్యాసి అనే వ్యక్తి, ప్రచారకులు. సో ఈ విధంగా సన్యాసులు వాళ్ళు ఇప్పుడు 4 వర్ణ ఆశ్రమాలు ఉన్నాయి, తర్వాత కూడా వస్తుంది అది చూద్దామండి చాప్టర్ ఎండింగ్లో. కానీ ఇక్కడ ప్రభుపాల వారు రాశారు, డబ్బులు సంపాదించడం అనేది గృహస్థుల యొక్క కర్తవ్యం, సన్యాసుల పని కాదు. సన్యాసులు వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు కనుక సన్యాసులకి డబ్బులు వాళ్ళు సంపాదించరు కనుక ఆ వాళ్ళు గృహస్థుల పైన నిర్భరం అయి ఉంటారు దాని కారణంగా. సో గృహస్థులు ఏం చేయాలంటే, అందుకనే వాళ్ళు పెద్దగా ప్రచారం చేయడానికి వాళ్ళ దగ్గర సమయం లేదు. ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఆఫీసులు, బిజినెస్లు, ఏదో ఒక జాబో బిజినెస్సో ఏదో ఒకటి చేయాల్సిందే గృహస్థానగా, అది తప్పదు. సో అందుకనే వారు ఏం చేయాలి అంటే, మరి సన్యాసులు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మరి వాళ్ళకి ప్రచారం చేయడానికి వాళ్ళకు హెల్ప్ చేయాలి, మద్దతు చేయాలి. సో ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, అందుకనే ప్రచారం కార్యక్రమాల కోసం అనేసి ఒక గృహస్థుడికి 50% ఆయన సంపాదించిన దాంట్లో 50% దానం చేయాలి. దేనికోసం? ప్రచార కార్యక్రమాల కోసం వెచ్చించాలి. లేక ఇంకా 25% వాళ్ళ ఇంట్లో ఉన్న ఖర్చులకి, పాలన పోషణ చేయడానికి, పరివారంకి ఇంకా 25% ఎమర్జెన్సీ ఆపత్కాలిక సమయాల్లో దానికోసం ఎమర్జెన్సీ కోసం పెట్టుకోవాలి అంతే. అది ఒక క్యాలిక్యులేషను. ఇది గ్రూప్ కోసం వారు స్వయంగా తన జీవితంలో పాటించి మనకు ఒక అత్యుత్తమ ఉదాహరణ ప్రస్తుతం చేశారు ఆచార్యులు. సో ప్రభుపాల ద్వారా ఇక్కడ రాశారు. సో అంటే మనము ఇప్పుడు మనకి ఇంటిలో ఇల్లు నడపడానికి ఎంత ఖర్చులు అవుతాయో దానికి 4 మనం సంపాదించాలన్నమాట గృహస్థులుగా ఉంటే, అప్పుడే ఇది సాధ్యం అవునా? ఒకవేళ మీరు ఆల్రెడీ మీ సంపాదన ఓన్లీ ఇల్లు గడపడానికే వెళ్ళిపోతుందంటే కష్టం. మరి ఇంకా మీరు ప్రచారం చేయడం అనే దానికి సమయం దొరకదు, సమయం మళ్ళీ డబ్బులు లేవు. ఎందుకంటే ప్రచారం చేయడానికి కూడా మనకి డబ్బులు అవసరం ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రచారం చేస్తే దానికి ట్రావెలింగ్ చేయాలి, ట్రావెలింగ్ చేయడానికి డబ్బులు ఉంటాయి, ఖర్చు అవుతాయి. లేకపోతే మందిరం ప్రచారం చేయడానికి మందిరాన్ని నడుపుతాం, మందిరం నడపడానికి ఎన్నో ఖర్చులు ఉంటాయి. లేకపోతే పుస్తకాలను వితరణ చేయడానికి, ప్రసాదం వితరణ చేయడానికి, ఈ విధంగా ఎన్నో రకాల ప్రచార కార్యాల కోసం అనేసి తిరగడానికి ఎన్నో ఖర్చులు ఉంటాయన్నమాట. సో అలా ఒక ఈ విధంగా గృహస్థుడు కూడా దయ చూపించాలన్నమాట ఇంకొకరి పైన. ఎలా అంటే ఈ విధంగా ప్రచారంలో సహాయం చేసి. చాలాసార్లు నేను గమనించింది ఏంటంటే, చాలామంది చాలా డబ్బుల్ని సంపాదిస్తున్నారు. కొంతమంది ఎవరైతే ఎక్కువ డబ్బుల్ని సంపాదిస్తున్నారో వాళ్ళకి ఇల్లు గడవడానికి ఎంత డబ్బులు కావాలో అంత ఉపయోగించుకున్న తర్వాత కూడా చాలామంది నాకు తెలుసు 10% వాళ్ళ ఇల్లు గడిచిపోతుంది. వాళ్ళు సంపాదించే దాంట్లో 90% వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా డబ్బు ఉంది, కానీ అదంతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాంకులో పెట్టుకోవడం, లేకపోతే రకరకాల ఇంకా వేరే చోట్ల ఇన్వెస్ట్ చేయడం ఇంకా డబ్బులు సంపాదించుకోవడం కోసం, లేకపోతే వాళ్ళ ఇంద్రియాలని భోగించుకోవడం కోసం రకరకాల వస్తువుల్ని కొంటారు, లేకపోతే తింటారు, లేకపోతే తిరుగుతారు. సో ఈ విధంగా అన్నమాట. సో ఒకవేళ అలా అందరూ కూడా గృహస్థులు ఈ విధంగా పాటిస్తే అప్పుడు కృష్ణ భావనామృతం ప్రచారం అనేది ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇలా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తే, వాళ్ళ డబ్బుల్ని ప్రచారం కోసమని ఖర్చు చేస్తే, ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరికి ఇవ్వాలో మీరు సొంతంగా కూడా ప్రచారం చేయండి, దానికోసం కూడా మీరు ఖర్చు చేయొచ్చు. సో ఇదన్నమాట ఒక ముఖ్యమైన బాధ్యత గృహస్థులకి ఉండదు.
సాహం స్వాంశకలయా త్వద్వీర్యేణ మహామునే తవ క్షేత్రే దేవహుత్యాం ప్రణేష్యే తత్వ సంహితాం.
ఇంకేం చెప్తున్నారంటే ఇంకొక మంచి శుభవార్త చెప్తారు ఇక్కడ భగవంతుడు. ఏమని? దేవహూతి గర్భం నుంచి, నీ భార్య అయిన దేవహూతి గర్భం నుంచి మీకు నేను సంతానంగా లభిస్తాను. ఎప్పుడు? 9 కుమార్తెలను పొందిన తర్వాత, జన్మనిచ్చిన తర్వాత నేను లాస్ట్కి నేను జన్మిస్తాను మీ కుమారుడుగా, మీ పుత్రుడిగా, మీ సంతానంగా నేను స్వయంగా జన్మిస్తాను. తర్వాత దేవహూతికి నేను ఈ తత్వ సంహితాం ప్రణయేషే నేనే స్వయంగా ఈ తత్వ సంహితాలని అన్నీ కూడా, అంటే అన్ని తత్వాలు, భగవత్తత్వాలు, ఆధ్యాత్మిక తత్వాలు అన్నింటినీ కూడా నేను, సాంఖ్యా ఫిలాసఫీ ఇది దేవహూతికి నేనే బోధిస్తాను. సో ఇక్కడ భగవంతుడు ముందే చెప్తున్నాడు, భవిష్యత్తులో నేను కపిలదేవ అవతారం, కపిలముని అవతారంలో నీ సంతానం, నీ పుత్రుడి రూపంలో నేను జన్మిస్తాను. సో ఇది గొప్ప శుభవార్త కర్దమునికి, భగవంతుడే తన సంతానంగా లభించబోతున్నాడు. చూసారా? సో ఇది భగవంతుడి కృప. ఇందులో ముఖ్యంగా సో సాంఖ్య సిద్ధాంతం అనేది ఇక్కడ కపిలముని దాన్ని ప్రచారం చేశారనమాట. సో ఇందులో భక్తి యోగ అన్ని విషయాలు, భక్తి తత్వాలు, ఆధ్యాత్మిక తత్వాలు గురించి వర్ణించబడింది అన్ని విషయాలు కూడా. సో ఇంకొక కపిల ముని కూడా ఉన్నాడనమాట, కపిలదేవని ఇంకొక అతను కూడా తర్వాత పురా అంటే జన్మించాడు వేరే అతను, అతను భగవంతుడు అవతారం కాదు. ఇంకా అతను నాస్తికవాదాన్ని, నాస్తిక సాంఖ్య యోగాన్ని ప్రచారం చేశాడు, అది వేరనమాట. ఇక్కడ మనకి సో అంటే హిస్టరీలో, పురాణాల్లో అంటే లేకపోతే చరిత్రలో ఇద్దరు కపిలముని ఉన్నారు. అందులో ఇక్కడ మనం చర్చించుకునేది భగవంతుడు కపిలదేవ్ యొక్క అవతారం గురించి. సో ఈ అవతారం వచ్చేసి భగవంతుడిది స్వాంశ కలయ అని చెప్పారు. స్వాంశ కలయ అంటే భగవంతుడు, స్వాంశ అంటే భగవంతుడికి, మామూలుగా భగవంతుడి నుంచి మనం అందరం పుట్టుకొచ్చాం, మనం అందరినీ విభిన్నాంశ అంటారు, అంటే మనం సపరేటెడ్, పార్ట్ అండ్ పార్సల్ అనమాట, మనం పార్సల్ అయిపోయి వచ్చేసాం. కానీ ఇప్పుడు మనం సపరేటు, మనం జీవాత్మలం. ఇంకొకటి ఏంటంటే భగవంతుడి యొక్క అవతారాలు, అందులో వెరైటీలు ఉంటారు, వెరైటీస్ ఉంటాయి, కళ, స్వాంశ ఇవన్నీ కూడా. సో స్వాంశ కళ అని చెప్తున్నారు ఇక్కడ. స్వాంశ కళ అంటే భగవంతుడి నుంచి స్వయంగా వచ్చే అంశం, అంటే కృష్ణుడి నుంచి స్టార్ట్ అయితే కృష్ణుడి నుంచి వచ్చిన అంశం ఎవరు? బలరాముడు. సో బలరాముడు స్వాంశ అవతారం అనమాట కృష్ణుడికి. అలాగే బలరాముడి నుంచి సంకర్షణుడు వస్తే, సంకర్షణుడు వచ్చేసి ఇప్పుడు స్వాంశ యొక్క అవతారం కాబట్టి అన్ని స్వాంశ యొక్క కళ, అలా స్వాంశ యొక్క అవతారాన్ని కళ అంటారు. సో ఇక్కడ అలా స్వాంశ యొక్క అవతారంగా ఇక్కడ కపిలమునిగా నేను వస్తాను అనేసి ఇక్కడ భగవంతుడు స్వయంగా కర్దమునికి ఆశ్వాసన ఇస్తున్నారు అనమాట. ఎన్ని అవతారాలు ఉన్నా అలా స్వాంశ కళ అవతారాలు ఇవన్నీ కూడా బ్రహ్మ సమితిలో చెప్పారు మనకి. ఏమని? దీపార్చిరేవహి దశాంతరమభ్యుపేత్య దీపాయిత సమాను ధర్మ. సో అన్ని అన్నిటికీ ఒకే ధర్మం. దీపాలన్నీ ఒక దీపం, ఒక క్యాండిల్తో, ఒక దీపంతో మిగతా అన్ని దీపాలు వెలిగించిన తర్వాత అన్ని దీపాల వెలుగు సమానమైన వెలుగుని ఎలాగైతే ప్రసాదిస్తాయో అలాగే వీళ్ళందరి అవతారాలకు కూడా సమాన శక్తి ఉంటుంది. మొదటిది కృష్ణుడి నుంచి అన్ని అవతారాలు వచ్చాయి అంతేగాని, అలాగని వేరే అవతారాలు తక్కువ శక్తి ఉంది కృష్ణుడు కన్నా అనుకోవడం మూర్ఖత్వం. సో అందరికీ సమానమైన శక్తి ఉంటుంది, అందరి సమానమే అని ఇక్కడ ప్రభుపాల ద్వారా చెప్తున్నారన్నమాట. సో ఇక్కడే నేను మన చర్చను ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదకి జై. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతంకి జై. సమవేద గౌరభక్త వృందికి జై. నితాయ గౌర సీతనాథ్ ప్రేమనంది హరిహరిపూర్.